మాట క్రియలు ఒక్కటైన వేళ త్రికరణ శుద్ధితో జనులు సంచరించు వేళ మనసు మాట క్రియలు ఒక్కటైన వేళ త్రికరణ శుద్ధితో జనులు సంచరించు వేళ ఈ భూమియే స్వర్గమై ధర్మం విలసిల్లుగా ప్రేమ వెళ్ళి విరియుగా శాంతి సుధలు పురియుగా ఏకత్వమే పవిత్రతను అరియే దైవత్వము పరిమళింపజేయుగా పరవశింపజేయుగా వినుడు వినుడు సాహితత్వ బోధామృత సారం సప్తమ వార్షిక ఉత్సవ దివ్య సందేశం రేడియో సాయి సందేశం.
ఇల్లుని చూసి ఇల్లాలని చూడు, ఇంటికి దీపం ఇల్లాలేవంటి జాతీయాలు, ఇంటిని చక్కదిద్దడంలో గృహిణి పోషించే పాత్రకు ఆమె సమర్థతకు అద్దం పడతాయి. భవసారంలో ఈదుతూ ఆధ్యాత్మిక తీరాలు చేరడం కత్తిమీద సాము వంటిది. ఒక విధంగా గృహిణి జీవితం నిత్యం అష్టావధానమే. అందులో ఏకత్వం, పవిత్రత, దైవికతలను కూడా సమన్వయపరచుకోవడం ఎంతవరకు సాధ్యము అనే అంశంపై ఇంటికి దీపం ఇల్లాలే గృహిణుల చర్చా కార్యక్రమం ఇప్పుడు విందాం. సమన్వయకర్త శ్రీమతి లక్ష్మీ గొల్లపూడి. ఇంటికి దీపం ఇల్లాలే చర్చ.
ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మన రేడియో సాయి స్టూడియోకి మనతో పాటు డాక్టర్ చిదానంద కుమారి గారు, అడ్వకేట్ ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి లక్ష్మీ రాణి, శ్రీ సత్యసాయి అనంత్పూర్ ఉమెన్స్ కాలేజ్ పూర్వ విద్యార్థిని శ్రీమతి హేమలత గారు, బాల వికాస్ గురు విజయవాడ నుంచి వచ్చారు. నేను లక్ష్మీ కిరణ్మయ్య గొల్లపూడి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మన డిస్కషన్ ని మోడరేట్ చేస్తున్నాం. మీ అందరూ గృహిణులమే. మేము కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నాము. జీవితంలో యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ అనేది చాలా అవసరం. స్వామి మనకి ఇది చాలా సింపుల్ గా వ్యక్తపరిచారు. వేర్ దేర్ ఇస్ రైటియస్నెస్ ఇన్ ద హార్ట్, దేర్ ఇస్ బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్. వేర్ దేర్ ఇస్ బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్, దేర్ ఇస్ హార్మనీ ఇన్ ద హోమ్. వేర్ దేర్ ఇస్ హార్మనీ ఇన్ ద హోమ్, there is order in the nation. Where there is order in the nation, there is peace in the world. Prapanchaniki exemplary ga aadarshanga unna kutumbam aa Parvati Parameswara kutumbam. Vibheda jantuvulu kalisi melisi untu untaru. శివుడి వాహనం నంది, పార్వతి వాహనం సింహము, సుబ్రహ్మణ్య స్వామి వాహనము ఒక నెమలి, శివుడి మెడలో ఉన్నది పాము. విభేద జంతాలు కలిసిమెలిసి ఉన్నప్పుడు ఒక కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండేటట్టు ఉండాలి. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల మధ్యలో కలహాలు చాలా చూస్తూ ఉన్నాము. ఇవి డివోర్స్, సెపరేషన్ వరకు దారితీస్తున్నాయి. చిరానంద కుమారి గారు, మీరు కౌన్సిలర్ గా ఇలాంటి ఇష్యూస్ ని చాలా వరకు మీరు డిస్కస్ చేసి వాటికి సొల్యూషన్స్ ఇచ్చారు. మీరు మీ అనుభవాల్ని కొంచెం శ్రోతలతో షేర్ చేసుకుంటారా?
నిజమేనండి, నేటి సమాజంలో కుటుంబ విలువలు అనేవి చాలా తగ్గిపోతున్నాయి. యూనిటీ అనేది కుటుంబానికి మూల స్తంభం లాంటిది. ఒక తల్లి ఐదుగురు పిల్లలకి జన్మనిస్తుంది. ఒకే వాతావరణంలో ఒకే ప్రేమతో వారిని పెంచి పెద్ద చేస్తుంది. ఐదుగురు పిల్లలు కూడా ఒకే వాతావరణంలో పెరిగినా కాని విభిన్నమైన అభిరుచులు అలవర్చుకుంటారు, విభిన్నమైన అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. ఇది ప్రకృతి సిద్ధమైన సహజం. అయితే వీరందరినీ కలిపి సహజీవనం చేయించేది మన అనే భావన. ఆ మన అనే భావనతో కుటుంబంలో విభిన్న మనస్తత్వాలతో వాళ్లు కలిసి సహజీవనం చేస్తున్నారు. రేపు ఈ పిల్లలే పెరిగి పెద్దయ్యాక వారు మళ్లీ గృహస్థులయ్యాక వాళ్లు వైవాహిక జీవితంలో అదే మన అన్న భావన ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావు. కాని నా అనే భావన వచ్చినప్పుడే ఈ సమస్యలు కలహాలకి కారణమవుతుందండి. ఇలాంటి సమస్యను ఈ మధ్య ఒక కేసులో మేము వారికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉన్నత విద్యను అభ్యసించారు. ఇద్దరు సైంటిస్టులే. చూడ్డానికి కూడా ఇద్దరు మేట్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు. ఒకే ల్యాబ్ లో పనిచేస్తున్నారు. ఇద్దరికి మూడేళ్ల పాప. ఇద్దరు కోర్టులో డైవోర్స్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు. అప్పుడు జడ్జి గారు కౌన్సిలర్ గా మీరు కౌన్సిలింగ్ చేయమా అన్నప్పుడు వారి సమస్యలు నేను విన్నప్పుడు అసలు విషయం ఏమైందంటే ఆ భర్త అలగేషన్ ఏంటి ఆ భార్య మీద, మా తల్లి గాని మా అక్క చెల్లెళ్లు గాని చెప్పినట్టు మా భార్య నడుచుకోవడం లేదండి, అసలు ఆమె మా కుటుంబంలో తగదండి, మా ఫ్యామిలీలో ఎమడటం లేదు, సో నేను ఇంకా ఆమెతో సహజీవనం చేయలేను అని ఆలోచించే డైవర్స్ కి అప్లై చేయడం జరిగిందని చెప్పాడు. సేమ్ భార్యను కూడా అడిగినప్పుడు ఆమె అదే విధంగా నా భర్త నా గురించి ఆలోచించడండి, వాళ్ళ అమ్మ అక్క చెల్లెళ్లు చెప్పినట్టు చేయమని నా మీద ఒత్తిడి తీసుకొస్తారు, అది అలా అతనితో సహజీవనం చేయడం నాకు అసాధ్యమే అనిపిస్తుంది, డైవర్స్ ఇష్టం లేకపోయినా కాని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది అని చెప్పడం జరిగింది. విచిత్రం ఏంటంటే భర్త మీద భార్య అలగేషన్స్ చెప్పలేదు, భార్య మీద భర్త అలగేషన్స్ చెప్పలేదు. ఇద్దరూ కలిసి థర్డ్ పర్సన్స్ అలగేషన్స్ తోటి వాళ్ల జీవితాన్నే నేల రాల్చుకునే పరిస్థితి వచ్చింది. అలా కాదమ్మా, మీరిద్దరు వ్యక్తులు భార్యాభర్తలే కాదు, ఒక బాధ్యతాయుతమైన తల్లిదండ్రులు. మీ బాధ్యత మొట్టమొదలు మీ పాపకు అమ్మా నాన్న ప్రేమలను అందించి పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దడం. మీ అమ్మా నాన్నల దగ్గర చూసి మీరు నేర్చుకోవాలి. ఇంతవరకు మీ అమ్మా నాన్నలు కలిసి ఉండి మిమ్మల్ని పెంచి సాది ఇప్పటి వరకు మీతో ఉన్నారు. కాని మీరు ఇప్పుడే ఈ చిన్నపిల్ల ఉన్నప్పుడే మీరు విడిపోవాలని నిర్ణయం చేసుకుంటున్నారు, ఇది చాలా తప్పు. మీకు ఎటువంటి అభిప్రాయాలు ఒకరి మీద ఒకరికి లేవు, కాబట్టి గొప్ప మనస్సుతోటి బాధ్యతాయుతమైన మనస్సుతోటి మీరిద్దరు కలిసి ఆలోచించుకొని మీ సమస్యలకు ఒక పరిష్కారం తెచ్చుకోండి, తప్పకుండా మీరు సంసార జీవితాన్ని సుఖమయంగా సాగించగలుగుతారని చెప్పినప్పుడు నేను ఇప్పుడు మీకు చాలా క్లుప్తంగా వివరిస్తున్నాను. కానీ ఇదే కౌన్సిలింగ్ వారితోటి ఒక 3-4 డేస్ మేము కూర్చున్నప్పుడు వాళ్లు ఫ్యాక్ట్స్ ని రియలైజ్ చేసుకుని తప్పకుండా అని కలిసిపోయారు. తర్వాత వారికి చక్కటి ఒక బాబు కూడా కలిగారు. సఖ్యత అనేది, యూనిటీ అనేది మన అన్న భావనలోనే వస్తుంది. నా అన్న భావనని తగ్గించుకుంటే తప్పకుండా జీవితంలో సమస్యలని సాల్వ్ చేసుకోగలుగుతారు.
అవునండి, పిల్లల మనోవికాసం కోసం మా వాల్యూస్ తల్లిదండ్రి యునైటెడ్ గా ఇవ్వటం చాలా ముఖ్యము. లక్ష్మీరాణి గారు, మీరు స్వామి ఇన్స్టిట్యూషన్లో 5 సంవత్సరాలు చదివారు, ఈ ఐక్యమత్యము మీకు స్వామి ఇన్స్టిట్యూషన్లో ఎలా నేర్చుకున్నారు?
అవును లక్ష్మి, నేను 1978 నుండి 83 వరకు స్వామి కాలేజీలో అనంతపురంలో చదివాను. మా కాలేజీ ప్రేయర్, ఫస్ట్ ప్రేయర్ ఏంటంటే సహనా వవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. కలిసిమెలిసి పెరుగుదాం, కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం అన్నది దీని సారాంశం. స్వామి హాస్టల్లో మేము ఉన్నప్పుడు అక్కడ విభిన్న ప్రాంతాల నుండి, విభిన్న రాష్ట్రాల నుండి విభిన్న రుచులు, సాంప్రదాయాలు, సంస్కృతులు, అభిప్రాయాలు ఉన్న పిల్లలు అందరం ఒకే చోటకి స్వామి హాస్టల్కి రావడం జరుగుతుంది. ఒక్కొక్క రూమ్లో 7-8 మంది కలిసి అన్ని పనులు కూడా కలిసిమెలిసి చేసుకోవడం అలవాటయ్యింది. ఏ పని చేసినా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా రెండో వాళ్ళం హెల్ప్ చేయడం అన్నది మాకు అక్కడ అలవాటైంది. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని నేర్చుకున్నాం. సో ఈ విధంగా స్వామి దగ్గర పెరగడం వల్ల ఈ సఖ్యత అన్నది యూనిటీ అన్నది మాలో తెలియకుండానే అలవాటైపోయింది. అది నిజ జీవితంలో కూడా నా పక్కన మా ఆడబడుచు మా చెల్లెలు మేముగ్గురం కలిసే జీవించినా ఎప్పుడూ నాకు భేదాభిప్రాయాలు లేకుండా వాళ్లతో నేను ప్రేమగా ప్రశాంతంగా జీవించగలుగుతున్నాను. దీనికి నేను స్వామి కాలేజీలో ఆ యూనిటీ అన్నది నేర్చుకోవడం వల్ల నాకు అది తేలిగ్గా అనిపిస్తుంది.
మీరు చాలా అదృష్టవంతులండి, మీకు స్వామి ఇన్స్టిట్యూషన్ లో చదివే భాగ్యం కలిగింది. అందరికీ ఆ భాగ్యం ఉండదు కదండి, అందుకే స్వామి మనకి బాల్ వికాస్ టీచర్స్ ని ఒక ఇన్స్ట్రుమెంట్స్ లాగా సొసైటీలో ఈ వాల్యూస్ ని నేర్పించటానికి పెట్టారు. హేమలత గారు, మీరు పిల్లల్లో ఈ ఐకమత్య భావాన్ని బాల్ వికాస్ టీచర్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? వాళ్లలో ఈ పరివర్తన ఎలా తీసుకురాగలుగుతున్నారు?
నిజమేనండి, పిల్లలందరూ కూడా స్వామి ఇన్స్టిట్యూట్ లో చదువుకోలేరు కాబట్టి స్వామి బాల వికాస్ పెట్టారు. అసలు స్వామి ఆర్గనైజేషన్ పెట్టిందే యూనిటీ కోసం అండి. అసలు బాల వికాస్ అంటేనే లివింగ్ విత్ స్వామి. అటువంటి స్వామి ఎడ్యుకేషన్ వింగ్ లో బాల వికాస్ ని పెట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పెట్టి ఈ 9 ఇయర్స్ ప్రోగ్రామ్ లో పిల్లలు దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతి నేర్చుకుని బయటకు వస్తున్నారండి. వచ్చేసరికి వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్స్, స్వామి ఇన్స్ట్రుమెంట్స్ లాగా తయారై వస్తున్నారు. అంటే 9 ఇయర్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అది. ఇటువంటివి స్వామి పెట్టిన ఉద్దేశం యూనిటీ కోసమేనండి. అసలు ఫస్ట్ మాకు విజయవాడలో ఒక 30 బాలవికా సెంటర్స్ ఉన్నాయండి. 50 మేము 50 మంది గురువులు ఉన్నాము. కొత్తగా ట్రైనింగ్ అయిన గురువులతో పాటు కలిపి 50 మంది ఉన్నాము. ఈ ఫస్ట్ ఇప్పుడు ట్రైనింగ్ అయిన గురువులు ఎంత హుషారుగా ఎనర్జెటిక్ గా బాగా ఉంటున్నారో 60-70 ఇయర్స్ గురువులు కూడా అలాగే ఉన్నారండి. వాళ్ళు వచ్చిన టెక్నాలజీని నేర్చుకుని, ఈ కొత్తగా వచ్చిన ఇంటర్నెట్ ని వాళ్ళు నేర్చుకుని దాన్ని యూటిలైజ్ చేసుకుని పిల్లలకి బాల వికాస్ లో వాళ్ళు దాన్ని యూజ్ చేస్తున్నారు పిల్లలకి చెప్పడానికోసం. అంటే ఇప్పటికీ వాళ్ళు అన్ని ఇయర్స్ నుండి బాల వికాస్ చెప్తున్నా అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళు మాకు కింద వాళ్ళకి, మాకు మా తర్వాత వచ్చిన గురువులకి అందరికీ కూడా వాళ్ళు రోల్ మోడల్స్ లాగా ఉంటున్నారండి. కలిసిమెలిసి అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం. ఇది మాటలతో మనం చాలా వాల్యూస్ మనం పిల్లలకి క్లాసెస్ లో చెప్తూ ఉంటాం, కానీ స్వామి ఎప్పుడు ఆచరణే ప్రధానమన్నారు. మేమందరూ ఇలా ఉండటం చూస్తున్న పిల్లలు సహజంగా వాళ్ళు అలాగే ఉంటున్నారండి. ఒక ఇన్సిడెంట్ చెప్దామనుకుంటున్నాను. మా బాలవికా సెంటర్లో ఒక పాప ఉందండి. తను ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటుంది. తనకి 10th వచ్చేసరికి ఆ స్కూల్ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి స్కూల్ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అలా షిఫ్ట్ చేయాల్సి వచ్చినప్పుడు దాంట్లో ఉన్న స్టాఫ్ కొంతమంది వెళ్లిపోయారు. మ్యాథ్స్ స్టాఫ్ కూడా వెళ్లిపోయారు. ఈ పాపకు అసలు మ్యాథ్స్ రాదు, తను ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతానని డిసైడ్ అయిపోయి, ఇంకా అంటే చెప్పేవాళ్ళు లేరు ఈవినింగ్ ద స్టడీ అవర్స్ కానీ అవి ఏమీ లేవు. సో ఇంకా ఏడుస్తూ ఇంట్లోనే కూర్చుంది. నా దాకా పిల్లలు తీసుకొచ్చారు, అంటే ఒక 2 రోజుల్లో నా దాకా వచ్చింది. నేను ఈ లోపు ప్రయత్నిస్తున్నాను ఒక మంచి ట్యూటర్ ఎవరన్నా పెడదాము ఆ పాపకి మ్యాథ్స్ కోసమని. ఈ లోపల పిల్లలు ఏం చేశారంటే, మిగతా బాల వికాస్ పిల్లలు, మా సెంటర్ పిల్లలు ఆ చుట్టుపక్కల ఇళ్లలోనే ఉంటున్నారు, వేరే వేరే స్కూల్స్ లో చదువుతున్నారు. కొంతమంది పిల్లలు కలిసి వెళ్లి ఆ దగ్గరలో వాళ్ల స్కూల్కి వెళ్లి వాళ్ల ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేశారండి. ఎలా అంటే, సార్ ప్లీజ్ సార్, మేము చదువుకుంటాము, మీరు మాకు ఒక హెల్ప్ చేయండి, ఇలా మా ఫ్రెండ్ ఉంది బాల వికాస్ ఫ్రెండ్, ఆ పాపకి ఇలా జరిగింది, మ్యాథ్స్ రాదు, ఫెయిల్ అవుతానని ఏడుస్తూ ఉంది, దయచేసి మీరు మన స్కూల్ స్టడీ అవర్స్ టైంలో ఆ పాపకి మ్యాథ్స్ చెప్పేలాగా మీరు మాకు హెల్ప్ చేయండి సార్ అని అడిగారు. అడిగి మేము మా నోట్బుక్స్ అన్ని కూడా మా స్టడీ అవర్స్ టైంలో మేము ఆ పిల్లతో పాటు కూర్చుని ఆ పాపకి హెల్ప్ చేస్తాము. సో మీరు, మేము మిగతా మా చదువులంతా మేము మిగతా టైంలో చదువుకుంటాం సార్, ప్లీజ్ సార్ అని చెప్పి ప్రిన్సిపాల్ రిక్వెస్ట్ చేశారండి. అది ఇంకా 1 మంత్ 10th ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎవరు అంత డేర్ స్టెప్ తీసుకుంటారండి? పసి హృదయాలు కాబట్టి వాళ్ళు అంత నిర్మలంగా ఆలోచించగలిగారు. వాళ్ళు అడిగిన ఒక విధానము, వాళ్ళ ఉన్న ఒక లోపల ఉన్న భావం గ్రహించారండి ఆ ప్రిన్సిపాల్. ర్యాంక్స్ కోసం పక్క స్కూల్ మీద పోటీగా ర్యాంక్స్ కోసం పరిగెడుతున్న ఈ రోజుల్లో ఆయన పిల్లలకి సరేనమ్మా అలాగే చేద్దామమ్మా అని చెప్పేసి ఆయన చెప్పారండి. ఇది పిల్లలు సాధించిన విజయం అనిపించింది నాకు. అంటే స్వామి బాల వికాస్ మనం ఎన్నో చెప్తూ ఉన్నా కూడా దాన్ని ఆచరణలో పెడుతున్నారండి పిల్లలు. ఆ బాధ్యతను వాళ్ళ షోల్డర్ మీద తీసుకుంటున్నారు. తీసుకుని వాళ్ళు ఆ పాపకు హెల్ప్ చేశారు. ఇది చేసినందుకు స్వామి ఇచ్చిన గిఫ్ట్ చెప్తానండి నేను. అంటే వాళ్ళ ప్రయత్నం స్వామి దాన్ని ఎలా వాళ్ళ సంకల్పాన్ని స్వామి ఎలా వీళ్ళకెలా గిఫ్ట్ ఇచ్చారు అంటే ఆ పాపకి ఓవరాల్ గ్రేడ్ పాయింట్ 8 వచ్చింది. అసలు మ్యాథ్స్ ఫెయిల్ అవుతాను అనుకున్న అమ్మాయికి 7 వచ్చింది గ్రేడ్ పాయింట్. ఆ పాపకు హెల్ప్ చేయడానికి ప్రయత్నించిన వాళ్ళకి 10 గ్రేడ్ పాయింట్స్ అండి. ఇది స్వామి ఇచ్చిన అల్టిమేట్ గిఫ్ట్. అంటే లైఫ్ లో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఇంకా మనం ఇలా ఉండాలి అని. అదే స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, మీరు ఒక అడుగు నా వైపు వేస్తే నేను 100 అడుగులు వేస్తానని. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ పిల్లలతో చాలా ఉంటాయండి.
అవునండి, పిల్లలు చాలా పవిత్రమైన హృదయులు కాబట్టి వారు ఇతరుల కోసం ఇంత ప్రయత్నం చేశారు. అందరూ నాలాగానే సంతోషంగా ఉండాలి అనేది వాళ్లలో చాలా గట్టిగా ఉంటుంది. అదే పెద్దవాళ్లలో ఈ పవిత్రత రకరకాల సమస్యల వల్ల, రకరకాల ఎక్స్పీరియన్సెస్ వల్ల తగ్గుతూ ఉంటుంది. చిదానంద కుమారి గారు, మీ ప్రొఫెషన్ లో ఇలాంటి కేసెస్ చాలా చూసుంటారు కదా?
నిజమేనండి. ఈ రోజుల్లో పిల్లలని పెంచడంలో పెద్దవారు కుటుంబ విలువలకి ఏమాత్రం విలువనివ్వడం లేదండి. అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ, పెద్దనాన్న, బాబాయ్, పిన్ని, మేనత్త ఇలాంటి సంబంధ బాంధవ్యాలకి వాళ్ల మనసు తిప్పడం లేదు. వాళ్లకి వాటి విలువ కూడా చెప్పడం లేదు. వాళ్లు వాళ్ల ప్రేమను కూడా కోల్పోతున్నారు. ఎంతసేపు నేనెంత సంపాదించాలనా ఆ ఇంటి యజమాని ఆలోచిస్తున్నారు. తర్వాత మా పిల్లలు ఏ విధంగా చదివితే వాళ్లు నాకన్నా ఎక్కువగా సంపాదిస్తారు అనే ఒకటే ధోరణిలో ఆలోచిస్తూ కార్పొరేట్ స్కూల్స్ లో వేయడం వల్ల వాళ్లకి వాళ్ల గోల్ అనేది చాలా పెద్ద మొత్తంలో ధనార్జన చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ విధంగా డబ్బు మీద ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వాళ్ళకి జీవితంలోని మాధుర్యాన్ని కూడా అనుభవించే అవకాశాన్ని కోల్పోతున్నారండి. ఒక గెజిటెడ్ ఆఫీసర్ అండి కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. అతనికి గెజిటెడ్ ఆఫీసర్ అంటే చాలా 5 అంకెల్లో అతనికి ఆదాయం వస్తుంది. అలాగే ఒక అతని భార్య బ్యాంక్ ఆఫీసరు, ఆవిడ సఫిషియెంట్ గానే సంపాదిస్తారు. అయితే వాళ్ళిద్దరూ ఎక్కడో చూసుకుని ఒకరికొకరు ఇష్టపడి పెద్దవాళ్ల అనుమతితోటి వివాహం చేసుకున్నారు. అయితే ఆ వివాహం ఒప్పందంలో ఈ అబ్బాయి అమ్మ నాన్నలు ఒక 15 లక్షల కట్నం డిమాండ్ చేశారు. వరకట్నం నేరమైనా కూడా అండర్ గ్రౌండ్ గా అవి కొనసాగుతూనే ఉన్న విషయాలు. సో అమ్మాయి తండ్రి కూడా, అబ్బాయి చక్కగా ఉన్నాడు, గెజిటెడ్ ఆఫీసరు, 15 లక్షలంటే నేను ఇచ్చుకోగలుగుతాను, కానీ ఒక్క కండిషన్ పెట్టాడు, నేను పెళ్లప్పుడు ఒక 5 లక్షలు ఇస్తాను, పెళ్లి తర్వాత సంవత్సరం తర్వాత నేను 10 లక్షలు ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి ఆ పెళ్లి మోజులో ఒప్పుకొని ఆ అమ్మాయితో వివాహం చేసుకున్నారు. వివాహం అయిన మరుసటి నుంచి ఆ అబ్బాయికి అనుమానం వచ్చేసింది. నేను పెళ్లైతే చేసుకున్నాను, మా మామగారు 5 లక్షలే ఇచ్చారు, మిగతా 10 లక్షలు ఇస్తారా ఇవ్వరా? ఆ అబ్బాయికి పెద్ద డౌట్. ఆ అబ్బాయి తల్లిదండ్రులకి కూడా అదే అనుమానం. దాంతో ఆ అమ్మాయితో ఎంజాయ్ చేయాల్సిన టైం అంతా అమ్మాయిని చూసి, మీ నాన్న నాకు 10 లక్షలు ఎప్పుడిస్తాడు, 3 నెలలైంది కదా, ఇప్పుడు తీసుకురావచ్చు కదా, ఇప్పుడు ఇవ్వలేడా, మరి వాడు అంతగా అడుగుతున్నాడు కదమ్మా, మీ నాన్న ఇప్పుడు ఇచ్చేయమని చెప్పు, ఏదో ఒక మీ పొలం అమ్మి ఏమవుతుంది, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అత్తమామలు, వాళ్ల నాన్నేమో ఇప్పుడు నేను చేయలేనమ్మా ఆ పని అని వాళ్ల నాన్న ఈ విధంగా ఆ అమ్మాయిని విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తే ఆ అమ్మాయి అటు జాబ్ చేయలేక ఈ భర్తను సంధానపరచలేక ఆ ఒత్తిడిలో ఎంత ఘోరమైన ప్రమాదం జరిగిందంటే ఆమె 3 మంత్స్ ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిందండి. అప్పుడు అమ్మాయి విసిగిపోయి ఇంకా నా వల్ల కాదు అని ఆ అబ్బాయిని వదిలేసి పుట్టింటికి వచ్చేసింది. కానీ అది జీవితంలో పరిష్కారం కాదు. తర్వాత ఆ అమ్మాయి తనంతట తన దగ్గరకు వచ్చి, మేడం నా ప్రాబ్లం ఇది, ఏం చేయాలి నేను అనింది. సో ఆ అబ్బాయిని పిలిపించి, నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా అంటే, ఎక్కడ ఉన్నాను మేడం, పెళ్లైతే చేసుకున్నాను, సంసారమే చేయలేదు, ఈమె పోయి అక్కడ ఉంది, అవి తెస్తా అన్న 10 లక్షలు కూడా తేలేదు, నేను ఎలా హ్యాపీగా ఉంటాను అన్నాడు. ఆమె, లేదు అన్హ్యాపీ ఉన్నావు, 10 లక్షలు తేలేదు అన్హ్యాపీ అన్నావు, కానీ నీకు అన్హ్యాపీ 10 లక్షలు కాదు, మీరు సహజీవనం సంతోషంగా చేయకపోవడము, నువ్వు గెజిటెడ్ ఆఫీసర్ వై సంపాదిస్తున్నావు, నీ సంవత్సరం ఆదాయం 10 లక్షలకు మించి ఉంటుంది, ఆ అమ్మాయి ఆదాయం అంతే ఉంటుంది, మీరు ఆ 10 లక్షలను దృష్టిలో పెట్టుకుని మీకు కలగబోయే సంతానాన్ని నేల రాల్చుకున్నారు. ఇది ఎంత దారుణం చెప్పండి. మీరు పోనీ అలా చేసి మీరేమైనా హ్యాపీగా ఉన్నారంటే మీరు ఇక్కడ బాధగా ఉన్నారు, ఆ అమ్మాయి అక్కడ బాధగా ఉంది. సో దీనికి పరిష్కారం ఇది కాదు. మీరు మీ జీవిత సంబంధ బాంధవ్యాలకు విలువ ఇచ్చి ఆ ప్రేమను పంచుకున్నప్పుడే మీరు సుఖమయంగా సంతోషంగా జీవితం గడుపుతారని చెప్పి వారిని చాలా కన్విన్స్ చేసి మళ్లీ కలపడం జరిగింది. అయితే దీనిలో చూడండి, సంబంధాల కన్నా డబ్బుకు ప్రాధాన్యత అనేది ఈ రోజు సమాజంలో చాలా చాలా విపరీత పరిణామాలకు కుటుంబాలను గురి చేస్తున్నాయండి.
అవునండి, దైవ మూలం ఇదం జగత్ అయినప్పటికీ ఇప్పుడు ధనం మూలం ఇద జగత్ అయిపోయిందండి. అవును లక్ష్మీరాణి గారు, మీ కుటుంబాల్లో ఇలాంటి ఆర్థిక సమస్యలు రావటం చాలా సహజం. మీరు ఇలా గృహిణిగా ఎలా పరిష్కరించుకుంటున్నారు?
స్వామి ధనం మూలం మిదం జగత్ స్వామి ధనం కన్నా గుణం మిన్నా అని చెప్పారు. మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. మనం మంచి గుణాలు నేర్చుకుంటే అవి జీవితాంతం అవి ఇంకా అభివృద్ధి అవుతాయే తప్ప అవి నశించవు. మనం నాకు చిన్నప్పుడు అమ్మ సత్యమే పలకాలని చెప్పేది. నేనెప్పుడు సత్యమే పలకడానికి ప్రయత్నిస్తాను. అంతేకాకుండా స్వామి దగ్గరికి వచ్చాక ఆ సత్యం పలకడమే కాకుండా ప్రియంగా మాట్లాడాలన్నది తెలుసుకుని అది కూడా నేర్చుకోవడం జరిగింది. అలానే మన కుటుంబాల్లో ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నప్పుడు మగవాళ్ల మీద ఎక్కువగా ఆడవాళ్లు ప్రెషర్ పెడుతూ ఉంటారు. చీరలు కావాలి, నగలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని ఒకటే కోరికలు కోరుతూ ఉంటారు. కోరికలు తగ్గించుకోవాలి. స్వామి ఎప్పుడు అదే చెప్పేవారు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, మేక్ యువర్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని. ఎప్పుడైతే మనకున్న దాంతో మనం సంతృప్తిగా జీవించి వాళ్లకు ఇబ్బంది కలిగించకుండా అందరితో ఐకమత్యంగా ప్రేమగా ఉన్నప్పుడు భగవంతుడు మనకి ఏది ఇవ్వదలుచుకున్నాడో అది ఆయనే ఇస్తాడు అన్న గట్టి విశ్వాసాన్ని మనం ముందుగా పెంపొందించుకోవాలి. దీనికి నాకు నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తున్నాను. మా చిన్న అబ్బాయి 2010లో ఎంసెట్ ఎగ్జామ్ రాశాడు, మెడికల్ ఎంట్రన్స్. ఎన్నో వేల మంది ఆ ఎగ్జామ్కి అపీర్ అవుతూ ఉంటారు, అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ స్వామి దయవల్ల తనకి 645 ర్యాంక్ వచ్చి ఫ్రీగా సీట్ రావడం జరిగింది. సో ఎప్పుడైతే మనం మంచి మనసుతో ఐకమత్యంతో ప్రేమతో ఉండి ఉన్నదాంతో సంతృప్తి చెందుతామో భగవంతుడు ఆయనే అన్ని మనకు అందిస్తాడన్నది తెలుస్తుంది.
స్వామి మనకి సీలింగ్ ఆన్ డిజైర్స్ ప్రోగ్రామ్ స్థాపించారండి. దాంట్లో మన కోరికలు తగ్గించుకొని పొదుపు చేసిన డబ్బుని సమాజ సేవకి వాడుకోవటం నేర్పించారు. స్నేహలత గారు, మీరు బాల వికాస్ చెప్తూ ఉంటారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ గురించి, ఈ పిల్లల్లో మార్పు తీసుకురావటం గురించి మీరేమైనా వివరించగలరా?
అసలు పిల్లలు స్వతహాగానే ప్రేమ స్వరూపులండి, చాలా ప్యూర్గా ఉంటారు కదండి పిల్లలు. అంటే వాళ్ళు బాల వికాస్కి ఎప్పుడైతే రావటం స్టార్ట్ చేస్తారో వాళ్ళ ప్రయారిటీస్ చేంజ్ అయిపోతూ ఉంటాయండి. ఆ క్లాసెస్కి రెగ్యులర్గా వస్తూ వాళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది వాళ్ళు చక్కగా జడ్జ్ చేసుకోగలుగుతున్నారు. సో వాళ్ళ ఇంపార్టెన్స్ ప్రయారిటీస్ ఇచ్చే విషయంలో ఎంత బాగుంటారో నేను రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. మొన్న లాస్ట్ మంత్ మాకు ప్రతియాత్ర జరిగిందండి, కృష్ణా జిల్లా ప్రతియాత్రలో. అప్పుడు పిల్లలందరినీ డాన్స్ కోసం సెలెక్ట్ చేసుకున్నాము. మా సెంటర్ నుండి కూడా అక్క చెల్లెలిద్దరిని సెలెక్ట్ చేసుకున్నాము. వాళ్ళల్లో పెద్ద పాప 6th, చిన్న పాప 3rd. పెద్దమ్మాయికి కొంచెం ఆస్తమా ప్రాబ్లం ఉందండి, తను రోజు ఇన్హేలర్ వాడాల్సి ఉంటుంది. సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ పాపని తీసుకొచ్చి స్వామి దగ్గరకి దర్శనం చేయించి స్వామి బ్లెస్సింగ్స్ ఆ పాపకి ఇప్పించాలి, ఆ పాప క్యూర్ అయిపోతుంది అనేది నాకు నమ్మకం బాగా. సో ఆ పాపను ఎలాగైనా తీసుకుని రావాలనుకున్నాను. తనకి డాన్స్ చేయటం కొంచెం ఇబ్బందే, ఆ ప్రాక్టీస్ 1.5 మంత్ ప్రాక్టీస్ తనకి ఒక రకమైన ఇబ్బందే. కానీ తను మేనేజ్ చేసుకుందండి, మేనేజ్ చేసుకుని మేము కూడా చూసుకుంటున్నాం. తను అలా అంత ప్రిపేర్ అయిపోయాము. 1.5 మంత్ అయిపోయింది. ఇంకా 5 డేస్లో పర్తిక్ బయలుదేరుతాము అనుకున్న టైంకి వాళ్ళ మదర్ వచ్చారు. వచ్చి, అమ్మ ఒక చిన్న సమస్య వచ్చింది మాకు, మేము అనుకోకుండా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, దీనివల్ల మీకు చాలా ఇబ్బంది, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాము అని అన్నారు. అయ్యో ఏమైందమ్మా అంటే, మేము ఇలా అర్జెంటుగా షిఫ్ట్ అయిపోవాల్సి వస్తుందండి అన్నారు. అయ్యో అదేంటి, షిఫ్టింగ్ ఇప్పుడు పెట్టుకున్నారా, మేము 5 డేస్లో పర్తి వెళ్తున్నాం కదా, ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు అంటే, మీరు పర్తి బయలుదేరిన నెక్స్ట్ డే మేము బయలుదేరదాం అనుకుంటున్నాం అంటే, అవునా ఎక్కడ అండి ఇక్కడ అని అన్నారు. అంటే అయ్యో విజయవాడ కాదండి, మేము కర్ణాటక వెళ్ళిపోతున్నాం అన్నారు. పిడుగుపడినంత పని అయిందండి, ఇంకా 5 డేస్లో పర్తి బయలుదేరి వెళ్ళాలి, స్వామి దగ్గర పర్ఫామ్ చేయాలి డాన్స్ ప్రోగ్రాము, ఇద్దరు పిల్లలున్నారు వాళ్ళ ఫ్యామిలీ నుండి, అసలు ఎలా, అసలు ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేసుకుంటాము స్వామి, అసలు మీరు నడిపించాల్సిందే కానీ అసలు ఈ టైం ఎలా డిసిషన్స్ ఎలా తీసుకుంటాము అని అనుకుని నేను ఆ మదర్తో చెప్పానండి. అమ్మ నేను అసలు మెయిన్ ఉద్దేశం నేను పాప హెల్త్ గురించి ఆలోచించాను ఫస్ట్, అసలు స్వామి బాల వికాస్ పిల్లల్ని నేను ఎన్నుకుంటున్నాను అని అన్నారు. అలాగే ఈ పాపని నేను స్వామి దర్శనం చేయించాలి, స్వామి బ్లెస్సింగ్స్ ఆ పాపకి అక్కడ డైరెక్ట్ గా అందాలి, అప్పుడు ఈ పాపకి హెల్త్ సెట్ అవ్వాలని ముందు నుండి నేను ఆరాటపడుతున్నాను. మీరు కూడా అలాగే ప్రాక్టీస్కి పంపించారు, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇంకా ఇదింత స్వామి విల్లుకి వదిలేస్తాం, స్వామి ఏమనుకుంటారో అది చేస్తారు, లెట్ హిమ్ టేక్ కేర్ అని అనుకుని, మీ ఇష్టం అండి, మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని చెప్పానండి. ఈలోపు మేమిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా కింద పక్కన పిల్లలు నుంచున్నారండి, ఇద్దరు కళ్లల్లో నీళ్లు, వాళ్ళ అమ్మగారిని చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళ నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఒక మదరు పిల్లలు, వీళ్ళు వాళ్ళ మదర్ చెప్తున్నారు మేము షిఫ్ట్ అయి వెళ్ళిపోతామని, నేను ఈ పిల్లల్ని తీసుకువెళ్తాను ప్రతి అని నేను చెప్తున్నాను ఆవిడికి. ఈ పిల్లలు ఎలా డిసిషన్ ఏంటి, వీళ్ళు ఎలా ఆలోచిస్తారు అని అంటే, ఆ మదర్ అండి పిల్లల వంక ఒకసారి చూశారు, కరెక్ట్ 2 మినిట్స్లో నాకు ఆవిడ తన డిసిషన్ చెప్పారండి. చెప్పి, మేడం నేను ఒక, నాకు అర్థమైంది మా పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు, మా పిల్లలు మాతో పాటు రావటం కోసం కాదు, మీతో పాటు పుట్టపర్తి వచ్చి స్వామి దర్శనం చేసుకోవటం కోసం ఏడుస్తున్నారు, నాకు వాళ్ళు చెప్పకపోయినా నాకు అర్థమైపోయిందని చెప్పారండి. చెప్పి, సరే దీనికి నేను ఒక పని చేస్తానండి, మా అమ్మగారిని ఇచ్చి పంపిస్తాను, ఎందుకంటే వీళ్ళకి ఇన్హేలర్ అది తీసుకుంటూ ఉండాలి కాబట్టి నేను మా అమ్మగారిని ఇచ్చి పంపిస్తాను, మీరు తీసుకువెళ్లి వీళ్ళని చూసుకోండి, మీరు ఒక పని చేయండి, పుట్టపర్తి నుండి ప్రోగ్రాం అవ్వగానే డైరెక్ట్గా మా ఊరికి వచ్చే ఏర్పాటు మీరు చేయండి అని చెప్పి చెప్పారండి. నేను అన్నమ్మా అసలు గట్టిగా ఆవిడ హక్ చేసుకున్నానండి, నేను ఎటువంటి పేరెంట్ అండి మీరు, అసలు మీ పిల్లల్ని ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు డిసిషన్ తీసుకుని స్వామికి బాల వికాస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి, పిల్లల మనస్సుకి వాళ్ళ భావాలకి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు ఇలా పంపిస్తున్నారు అని. పిల్లలు ఇద్దరు వాళ్ళ అమ్మని పట్టుకున్నారండి, సరే చక్కగా మాతో పాటు పంపించారు, పిల్లలు సాయిరామ్ అని చెప్పి కళ్ళల్లో నీళ్లున్నా కూడా చక్కగా నవ్వుతూ సాయిరామ్ చెప్పారండి వాళ్ళ పేరెంట్స్కి. మేము బయలుదేరి వచ్చేసిన వెంటనే వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయిపోయారు, ఇక్కడ స్వామి దగ్గర డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది, చక్కగా స్వామి దగ్గర పర్ఫామ్ చేశారు, స్వామి బ్లెస్సింగ్స్ పూర్తిగా వాళ్ళకి అందినాయి, స్వామి అందరికీ చీరలు ఇచ్చారు, వీళ్ళకి కూడా చీరలు అందినాయి, అవి కట్టుకుని మరుసటి రోజు స్వామి దగ్గర కూర్చున్నారు, ఆ బ్లెస్సింగ్స్ అంతా తీసుకున్నారు. నేను అనుకున్నా, స్వామి చాలు, అసలు మీ విల్ అని నేను వదిలేశాను, మీ విల్ మీ ఇలా ఉంది, నాకు చూపించడం కోసమే మీరు ఇలా చేశారు, అంటే పిల్లలు ఎంత దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని నాకు చూపించడం కోసమే మీరు చేశారు స్వామి అనుకున్నాను. నెక్స్ట్ డే బయలుదేరి వెళ్లేటప్పుడు వాళ్ళు, ఆంటీ మాకు స్వామి ఫొటోస్, స్వామి విభూతి కావాలంటే మీరు పెట్టుకుంటే నెగిటివ్ ఫోర్సెస్ ఉండు అని చెప్పారు అని అన్నారు. అవి రెండు ఇప్పించానని, వాళ్ళు ఏం కోరుకున్నారండి, స్వామి ఫొటోస్ అని విభూతి అడిగారు. వాళ్ళని బస్సు ఎక్కించే ముందు అక్కడ నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఆ పాప, నేను 15 ఇయర్స్ నుండి బాల వికాస్ చెప్తున్నానండి, గురువుగా నాకు అసలు తట్టను కూడా తట్టలేదండి, అటువంటిది ఆ పిల్లలు నన్ను అడిగిన క్వశ్చన్. పెద్ద పాప అడిగింది, ఆంటీ మేము వెళ్లే చోట బాల వికాస్ ఎక్కడుందో కనుక్కుని ప్లీజ్ మాకు చెప్పండి, మేము అక్కడ బాల వికాస్కి వెళ్తామని చెప్పారు. చాలా ఏడ్చేశానండి ఆ క్షణం నేను, అంటే వాళ్ళు దేనికోసం ఆరాట పడుతున్నారు పిల్లలు అని. ఇది ప్యూర్ అండి, ప్యూరిటీ, కలిసిమెలిసి. ఈ మధ్యలో అసలు వాళ్ళు ఏ పిల్లలతో వాళ్ళు షేర్ చేసుకోలేదండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని. చక్కగా రూమ్ లోనే ఉన్నారు, షెడ్ లో ఉండి టైం టు టైం ఇన్హేలర్ అది తీసుకుంటూ నేను చూసుకుంటూ ఉన్నాను. చక్కగా వాళ్ళు ఎవరితో వాళ్ళు షేర్ చేసుకోలేదు, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు తీసుకున్న డిసిషన్ మీద అండి.
మీ పిల్లలు, మీ బాల వికాస్ పిల్లలు మీ మధ్య ఉన్న ప్రేమ చాలా ఎగ్జాంపులరీ అండి. వాళ్లల్లో దైవ ప్రీతి చాలా పరివర్తనగా తీసుకొచ్చారు. అలానే మాకు బాల వికాస్ లో ఒక సంఘటన జరిగిందండి. మేము స్లమ్ ఏరియాస్లో బాల్వికాస్ తీసుకునేవాళ్ళం. ఒక పాప 8 ఏళ్ల పాప మాకు బాల్వికాస్కి వచ్చేది. అక్కడ మేము నామస్మరణ గురించి, నామం చెప్తే స్వామి మనతోనే ఉంటారు, ఆయన అన్ని సమస్యల్ని ఆయనే పరిష్కరిస్తారు అని వాళ్లకి చెప్పేవాళ్లం. పిల్లల ప్యూరిటీ వల్ల ఆవిడకి, ఆమెకి ఆ మెసేజ్ చాలా హద్దుకుందండి. వాళ్ళింట్లో వాళ్ల నాన్నగారు తాగి వచ్చి వాళ్ళ అమ్మని కొట్టడం, ఇంట్లో కొట్లాట్లు, అరుపులు బాగా జరుగుతూ ఉండేవి. ఆమె ఏమనుకుంది, నామస్మరణతో ఇవి తగ్గుతాయని టీచర్ చెప్పారు కదా అని. ఇలా జరిగినప్పుడల్లా ఆ అమ్మాయి మనసులో స్వామి నామమే చెప్పుకోవటం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి వచ్చి చెప్పింది, కొన్ని రోజుల తర్వాత నామం చెప్పుకున్న టైంలో వాళ్ల నాన్న కోపము, వాళ్ల కొట్లాట్లు ఇంట్లో తగ్గిపోతూ ఉన్నాయని ఆమె వచ్చి చెప్పిందండి. అలా స్వామి నామం వల్ల, నామస్మరణ వల్ల ఇంట్లో పవిత్రత, ప్రశాంతత వస్తుందని చాలా బాగా మేము చూసామండి.
అవును లక్ష్మి, మాకు కూడా హాస్టల్లో ఉన్నప్పుడు ఉదయం 5 గంటల నుండి ఓంకారంతో మా కార్యక్రమం మొదలయ్యేది, మా దినచర్య. రాత్రి క్షమా ప్రార్థనతో మా రోజంతా గడపడం జరిగేది. ఉదయం లేచింది మొదలు కాఫీ సర్వింగ్ నుండి హాస్టల్లో రాత్రి డిన్నర్ అయ్యాక డైనింగ్ హాల్ క్లీనింగ్ వరకు ఎవరు అందరం కూడా హాస్టల్లో ఉన్న పిల్లలందరినీ బ్యాచెస్ గా చేసి ఒక్కొక్క బ్యాచ్ కి ఒక్కొక్క డ్యూటీ ఇవ్వడం జరిగేది. సో మేము ఏ పని చేస్తున్నా భజనలు పాడుకుంటూ ఆ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. అందువల్ల దానివల్ల మాకు శ్రమ కూడా అనిపించేది కాదు, చాలా తేలిగ్గా ఉండేది. ఇదే చిన్న వయసులోనే ఇది నేర్చుకోవడం వల్ల నాకిప్పుడు రోజు కూడా ఇంట్లో భగవన్ నామాన్ని స్మరించుకుంటూ భజనలు పాడుకుంటూ వంట చేసుకోవడం, పనులు చేసుకోవడం అలవాటైపోయి అదే విధంగా నేను జీవితాన్ని గడుపుకోగలుగుతున్నాను.
అవునక్క, ఇలా పాకశుద్ధి, పదార్థ శుద్ధి, పాత్రశుద్ధి వలన మనలో పవిత్రత పెరుగుతూ ఉంటుంది. అది దివ్యత్వానికి దారితీస్తుంది, అదే ప్రేమ.
నిజమే, ఆ పవిత్రమైన భావన అనేది మనకి చాలా రకంగా మార్గదర్శకత్వాన్ని నిర్దేశిస్తుంది. నేను చేసే కౌన్సిలింగ్స్ అన్ని కూడా ఉచితంగానే చేస్తాను, ఎటువంటి ఫీజు గాని ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడం జరుగుతుందండి. అయితే ఒకరి దగ్గర ఫీజు తీసుకుంటే అతని వైపు ఆలోచించాల్సి వస్తుంది, ఆమె దగ్గర ఫీజు తీసుకుంటే ఆమె వైపు ఆలోచించాల్సి వస్తుంది. అలాంటివి కాకుండా బాబా ఆదేశం మేరకు నేను ఉచితంగానే కౌన్సిలింగ్స్ అనేది చేస్తున్నానండి. అయితే ఈ మధ్య ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి, అమ్మ నా భర్త సంపాదిస్తున్నాడు కానీ బాగా తాగుతాడు, నేను భరించలేకపోతున్నాను, నాకు మార్గం చెప్పండి అమ్మా మీరు అని చెప్పింది. సరే నా ధర్మంగా నేను అతన్ని పిలుస్తాను, పిలిచి మాట్లాడతాను అన్నాను. అతన్ని పిలిచాను. నేను హైలీ ఎడ్యుకేటెడ్, పీజీ చేశాను, నేను ఎలా జీవించాలో నాకు తెలుసు, నాకు మీరు కౌన్సిలింగ్ ఇవ్వడం అవసరమా అని అనిపిస్తోంది అన్నారు. మేము ఇంతకుముందు 2-3 దగ్గర పంచాయతీకి కూడా కూర్చున్నాము, మా సమస్య వాళ్లే తీర్చలేదు, మీరు తీర్చగలరా అన్నారు. నేను తీరుస్తానని చెప్పట్లేదు బాబు, నేను ప్రయత్నిస్తానని చెప్పాను. మీకు అవకాశం ఉంటే, మీరు మంచిదే అని భావిస్తే ఒకసారి రండి మాట్లాడండి, తప్పేముంది అని 1-2 సార్లు పిలవడంతో అతనికి ఏమనిపించిందో, మేడం ఇంత బాగా పిలుస్తున్నారు పోయి చూద్దామని టైం ఇచ్చాడు. అతను టైం ఇస్తాడనుకుని నేను అనుకోలేదు, చాలా రఫ్ గా మాట్లాడాడు. సో టైం ఇచ్చాడు కదా అని నేను చాలా సంతోషించి వాళ్ళని పిలవడం జరిగింది. వాళ్లు వచ్చారు, అతను వచ్చాడు. వచ్చి ఆమె మీద అలిగేషన్స్, తను ఏమేమి ఎదుర్కొన్నాడు అనేది చాలా చెప్పాడు. 1 గంట వరకు చెప్పాడు, అతన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా చాలా ఓపిగ్గా నేను విన్నాను. ఆవిడ అలాగే అతని మీద అలిగేషన్స్ 1 అరగంట పైన చెప్పింది, అది నేను చాలా ఓపిగ్గా విన్నాను. సో వాళ్ళిద్దరి మధ్య అపార్థాలు ఎక్కువగా ఆయనే. ఈమెకెప్పుడో చిన్నప్పుడు ఏదో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అతని అలిగేషన్, అది లేదు, ఎవరో పడని వాళ్లు మీకు ఆ మెసేజ్ ఇచ్చారు, అందులో మన ఇద్దరం ప్రేమించి కదా పెళ్లి చేసుకున్నాము, నీకు అప్పుడు రాని అనుమానం, ఒక బాబు పుట్టాక ఇప్పుడు వచ్చింది, ఇదెంతవరకు భావ్యం, నేను ఎన్ని రోజులు మీకు దూరంగా ఉండాలి, బాబుకు ఎన్ని రోజులు తండ్రి ప్రేమ కోల్పోవాలి అని ప్రశ్నించింది. అతను లేదు, నీ బిహేవియర్ వల్లే నేను ఇలా చేశానని చెప్పి చెప్పడం జరిగింది. కాదు బాబు, మీరు చాలా వేరేగా ఆలోచిస్తున్నారు, ఆ అమ్మాయిలో అటువంటిది ఏమీ లేదు, పైపెచ్చు మీరు కొంచెం అబాధ్యతగా సంపాదిస్తున్నారు చక్కగానే, కానీ దాన్ని మీరు తాగటానికి అన్నాను. నన్ను తాగటానికి అంటారా మీరు, మీ కౌన్సిలింగ్ అవసరం లేదని లేచాడు. ఒకే మాట చెప్పాను, బాబా ఈ జంటని మనం కలపాలి, నాకు స్థైర్యాన్నివ్వు ధైర్యాన్నివ్వు అని ఒక్కసారి తలుచుకొని అతను చెప్పాను, చూడు నేను చాలా ప్లెయిన్ హార్ట్ తోటి మీరందరూ ఇద్దరు చెప్పింది విన్నాను, నా టైంని గంటన్నర రెండు గంటల పైగా వెచ్చించాను, మీరిద్దరు కలిసిపోతే పర్సనల్ గా నాకేం లాభం రాదు, మీ కుటుంబాలే బాగుంటాయి, ఈ టైం వెచ్చించడం వల్ల మీరు నాకు ఎటువంటి ఫీజు చెల్లించడం లేదు, మీరు ఆలోచించండి, మనిషిగా మర్యాదని ఇచ్చిపుచ్చుకుందాం మనం. నేనేమంటాను, ఒక 1 అవర్ నీకు టైం స్పేర్ చేసి విన్నాను, ఆమెకు టైం స్పేర్ చేసి విన్నాను, నేను చెప్పేది 10 నిమిషాలు మీరు వినలేరా, మీకు అంత ఓపిక లేదా, మీ గురించి నేను ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాననుకున్నారు అన్నాను. అతను కామ్గా అయిపోయి వాస్తవమే అని గ్రహించి నిశ్శబ్దంగా కూర్చొని నేను చెప్పింది ఒక 1 అవర్ వరకు విని, థ్యాంక్స్ మేడం బాగా చెప్పారు, నేను మళ్లీ టైం తీసుకొని మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాను అని చెప్పడం జరిగింది. అంటే దీనికి నాకు అనిపించింది ఏంటంటే, ఒక పవిత్రమైన ఉద్దేశంతో నిర్మలమైన మనస్సుతోటి మనం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా గాని భగవాన్ దాన్ని విజయవంతంగా నడిపిస్తాడు. అదేవిధంగా ఒక తల్లి పాత్ర కూడా చాలా ఉంటుందండి. ఈ సృష్టికి మూలం తల్లి, అంటే ఒక అబ్బాయికి కాని అమ్మాయికి కాని జన్మనిచ్చేది తల్లి, ఆది గురువు తల్లి, మాటలు నేర్పేది తల్లి, నడవడిక నేర్పేది తల్లి. అయితే ఆ తల్లే గనక పవిత్రంగా ఆలోచించి ఒక క్రమశిక్షణతోటి విలువలను పెంచి పిల్లల్ని పెంచితే ఈ సమాజం, ఈ కుటుంబాలు బాబా కోరినట్లుగా ప్రేమమయ కుటుంబాలు, ప్రేమమయ దేశాలు, ప్రేమమయ ప్రపంచాన్ని మనం తప్పకుండా చూడగలుగుతామండి.
అవునండి, అందుకనే స్వామి ఎప్పుడు చెప్తారు కదా, అ గుడ్ మదర్ ఇస్ అ నేషనల్ అసెట్ అని. అలాగే చెప్తారు స్వామి, ప్రతి ఇల్లు కూడా ఒక బాల వికాస్ సెంటర్ అవ్వాలి, ప్రతి తల్లి కూడా ఒక బాల వికాస్ గురువు అవ్వాలి అని చెప్తారండి.
అందుకే స్వామి అన్ని విద్యా సంస్థల కన్నా అనంతపురం మహిళా కళాశాలని ముందుగా ప్రారంభించారు. ఈ ప్రపంచానికి ఆ కళాశాల ద్వారా ఉన్నతమైన స్త్రీలను అందించాలన్న ఉద్దేశంతోనే.
అవునండి, ప్రేమకి ప్రతిరూపమే ఒక స్త్రీ. మాతృప్రేమ స్త్రీకి సహజ లక్షణం. తల్లి ఈశ్వరాంబ గారి మాతృప్రేమ వల్లనే మనకి స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, వాటర్ ప్రాజెక్ట్స్, యూనివర్సిటీ ఏర్పడినాయి. ఈ ప్రేమ ద్వారానే అనేకత్వంలో ఏకత్వాన్ని మనం చూడగలుగుతాం. ఒక పూలమాలలో ఆ దారము ఎలా ఆధారమో అలానే యూనిటీ ప్యూరిటీకి ఆ ప్రేమ అనేది దారం అండి. అందుకే స్వామి గాడ్ ఈజ్ లవ్, లివ్ ఇన్ లవ్ అని అన్నారు. కొంచెము అతిశయోక్తం అని అనిపించవచ్చు, స్త్రీ ఇంటికే దీపం కాదండి, ప్రపంచానికి వెలుగు ఇవ్వగలదు.
చాలా చక్కగా చెప్పారండి. ఈ ప్రపంచానికి తల్లి రూపంలో చక్కటి వెలుగుని, చక్కటి సమాజాన్ని తయారు చేసే బాధ్యత మాత్రం స్త్రీకే ఉంది. ఒక సైంటిస్ట్ చెప్పారండి, ఇది చాలా వాస్తవము, పిల్లలు 5 సంవత్సరాల వరకు వారిలో మానసిక ఎదుగుదల అనేది ఉంటుంది. అంటే ఈ సమాజం నుంచి వారు ఏమేమి నేర్చుకోవాలనుకుంటున్నారో మనం నేర్పిస్తే గాని నేర్చుకోవడం కాదండి, చుట్టూ వాతావరణాన్ని చూసి నేర్చుకుంటారు, తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు, చుట్టూ అమ్మ అక్క చెల్లెళ్లను చూసి నేర్చుకుంటారు. ఆ నేర్చుకోవడం అనేది ఒక 5 సంవత్సరాల వరకే వారికి అవకాశం ఉంటుందంట. తర్వాత వారి ప్రవర్తన అంతా రిఫ్లెక్షన్ ఆఫ్ వాళ్ళ లెర్నింగ్స్ ఇన్ దట్ ఏజ్. అందుకని పిల్లల్ని పెంచడం అనేది ఒక యజ్ఞంలాగా, ఒక ధర్మంలాగా, ఒక దైవ కార్యంలాగా మనం చేస్తే సమసమాజ నిర్మాణంలో తల్లులు చాలా చక్కటి పాత్ర నిర్వహించగలుగుతారు.
ఇంటికి దీపం ఇల్లాలే గృహిణిల చర్చా కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడకు చెందిన శ్రీమతి హేమలత, హైదరాబాద్కు చెందిన శ్రీమతి లక్ష్మీరాణి, మంచిర్యాలకు చెందిన శ్రీమతి చిదానంద కుమారి పాల్గొన్నారు. సమన్వయకర్త శ్రీమతి లక్ష్మీ గొల్లపూడి.